సీతారాములు, రచన మద్దూరి బిందుమాధవి. సమస్యను మనసులోనే దాచుకుంటే మరింత పెద్దదవుతుంది. పరిష్కారం కోసం ప్రయత్నించాలి, విఫలమైతే మరో మార్గం ఆలోచించాలి, అప్పుడే పరిష్కారం లభిస్తుంది. ఈ విషయాన్ని చాలా చక్కగా ఈ కథలో వివరించారు ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందుమాధవి గారు. ఈ కథ మన తెలుగు కథలు .com ప్రచురింపబడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. ఇక కథ ప్రారంభిద్దాం. ప్రమోషన్ పరీక్షకి చదువుకుందామని హాఫ్ డే సెలవు పెట్టి ఇంటికొచ్చింది జానకి. ఎండను పడి వచ్చిందేమో, చల్లగా నీళ్లతో మొహం కడుక్కొని గ్లాసుడు నీళ్లు తాగేసరికి హాయిగా అనిపించింది. జానకి వచ్చిన అలికిడికి నిద్రలేచి బయటకు వచ్చిన మామగారికి ఒక కప్పు టీ ఇచ్చి తను కూడా ఒకటి తీసుకొని గదిలో పుస్తకాలు వేసుకుని కూర్చుంది. ఈరోజు త్వరగా వచ్చామే అన్నారు సుందరరామయ్య గారు కోడలతో. ప్రమోషన్ పరీక్ష ఉంది మామయ్య గారు, చదువుకుందామని హాఫ్ డే సెలవు పెట్టాను అని పుస్తకంలో తలదూర్చింది.
అమ్మాయి, ఈ ఛానల్ కాస్త పనిచేయట్లేదు, ఒకసారి వచ్చి చూడమ్మా, మామయ్య గారి పిలుపుతో విసుగ్గా లేచి వెళ్ళింది. అమ్మాయి, పెరుగు తోడుపెట్టిన గిన్నె టేబుల్ మీద ఉంది, తోడుకుందామని చూసి లోపల పెట్టమ్మా, అత్తగారు ఆర్డర్. ఏడ్చినట్టే ఉంది నా చదువు, ఇంతకంటే ఆఫీసే నయం అనుకోకుండా ఉండలేకపోయింది. హాయ్ మమ్మీ, ఇవాళ నువ్వు తొందరగా వచ్చేసావా? అయితే పాలు నువ్వే కలిపి ఇవ్వాలి, బామ్మొద్దు. తర్వాత నాతో కాసేపు లూడో ఆడాలి అని నానిగాడు వచ్చి ఉళ్ళో కూర్చున్నాడు. వారికి నచ్చజెప్పి పంపేసరికి చదువు కాస్త చంకనైపోయింది. జానకి విసుగ్గా మళ్ళీ పుస్తకం తెరిచేసరికి, మా నాన్నగారికి ఇవాళ డెంటిస్ట్ అపాయింట్మెంట్ ఉన్నది, నాకు ఆఫీస్లో కాస్త ఆలస్యం అయ్యేట్టుంది, నువ్వు తీసుకెళ్ళు అని శ్రీవారి ఆర్డర్. దేవుడా అంటూ డెంటల్ హాస్పిటల్కి మామగారిని తీసుకుని బయలుదేరింది. ఈయనకి డయాబెటీస్ ఉందా అన్న డాక్టర్ మాటలకి అన్యమనస్కంగా ఉన్న జానకి లేదని తలూపింది. జానకి సమాధానం విన్న డాక్టర్ భయం లేదన్నట్టుగా సుందరరామయ్య గారికి కింది వైపు నొప్పి పెడుతున్న జ్ఞానదంతం పీకేశాడు. తండ్రి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చే టైంకి ఆఫీస్ నుంచి వచ్చింది రామారావు. జనకి, నాన్నకి డయాబెటీస్ ఉందని డాక్టర్కి చెప్పావా? ఆ జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు పళ్ళు పీకాలి, లేకపోతే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది అన్నాడు. అన్యమనస్కంగా ఉన్న తను యథాలాపంగా లేదు అనే సమాధానం చెప్పినట్టు గుర్తొచ్చి రాత్రంతా ఆయన్ని కనిపెట్టి చూస్తూ నిద్రకు దూరమైంది. మరునాడు ఆఫీసులో జానకుని చూసి, ఏంటో ఎలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా అన్న కొలీగ్ బనజతో జరిగిందంతా చెప్పి సారీ ఫేస్ పెట్టేసింది. నానిగాడిని ఓక్రిడ్ స్కూల్లో వెద్దామండి, అక్కడైతే వాడిపై చదువుల గురించి మనం దిగులు పడనక్కర్లేదు. కేంబ్రిడ్జ్ లాంటి అంతర్జాతీయ స్కూల్లో కూడా అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుందట అన్నది భర్తతో జానకి. అంతంత ఫీజు కట్టే స్తోమత మనకి లేదని నీకు తెలియదా? ఒక్కసారితో అవ్వదు, వాళ్ళు బస్సు రవాణాకే బోర్డు తీసుకుంటారు. ఇక పెద్ద క్లాసులకు వెళ్లే కొద్దీ ఆ ప్రాజెక్టు, ఈ ఫీల్డ్ ట్రిప్ అంటూ లక్షలు గుమ్మరించాలి, మన వల్ల ఎక్కడవుతుంది అని మిషనరీ స్కూల్లో వేస్తే అటు కాన్వెంట్ చదువులానూ ఉంటుంది, ఇటు ఫీజుల భారము ఉండదు అని సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాడు రామారావు. అన్నయ్య, రమేష్ ఉన్నట్టుండి స్పృహతపి పడిపోయాడు, బావగారు క్యాంప్కి వెళ్ళారు, ఒకసారి వస్తావా అన్న చెల్లెలు వాసంతి ఫోన్తో వాళ్ళ ఇంటికి పరిగెత్తాడు.
రాత్రి 10 అవుతుండగా ఇంటికి ఫోన్ చేసి, రమేష్కి గుండె బలహీనంగా ఉన్నదట, హాస్పిటల్లో చేర్చాం, నేను రాత్రికి వాసంతికి తోడుగా ఇక్కడే ఉంటాను, కంగారు పడకు అని చెప్పాడు రామారావు. ఇప్పుడు ఖర్చంతా మా మీదే పడుతుందా? చెల్లెలికి కష్టం వస్తే తట్టుకోలేని తన భర్త ఖర్చంతా తననే తినే వేసుకుంటాడు, అందులో ఏ సందేహం లేదు. ఈ పరిస్థితుల్లో నానిగడి చదువు విషయంలో తను అనుకున్నది అస్సలు జరిగే అవకాశమే లేదు అనుకుంటూ నిద్ర పట్టక మంచం మీద అటు ఇటు దొల్లుతున్నది జానకి. మధ్యతరకి జీవించి జానకి అనుకున్నట్టే రమేష్ ఆపరేషన్ బడ్జెట్ 3 లక్షలు. రామారావు ఆఫీస్లో పర్సనల్ లోన్ పెట్టి అవసరం గడిపాడు. వదిన, అన్నయ్య నిలబడకపోతే మాకు పిల్లాడు దక్కేవాడు కాదు, అన్నయ్య రుణం తీర్చలేంది అన్నది బాసంతి వదిన చేతులు పట్టుకుని. అంటే ఆ అప్పు తీర్చలేమో అనుకున్నది జానకి మనసులో. పిల్లవాడు బతికి బట్ట కట్టాడన్న సంతోషం తనకీ ఉన్నా మధ్యతరగతి మనుషులకి అది తీరని భారమైనందువల్ల జానకి మనస్ఫూర్తిగా స్పందించలేకపోయింది. శిరీష పెళ్లి కుదిరిందమ్మా, నువ్వు 4 రోజులు ముందుగా రావాలి అన్న తల్లి ఫోన్తో ఆనందపడింది జానకి. మీరు కూడా 1 వారం సెలవు పెట్టండి, మా తమ్ముడు చెల్లి కూడా సంతోషిస్తారు, సరదాగా ఉంటుంది. పెళ్ళై వెళ్ళాక మళ్ళీ అది ఎప్పుడొస్తుందో, మన సమస్యలు ఎప్పుడూ ఉండేవే అని భర్తతో అంది. వాసంతిని వచ్చి అత్తయ్య గారు వాళ్ళకి తోడుగా ఆ వారం ఉండమని చెప్తాం అని కూడా అన్నది. మొన్నే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాడు రమేష్, వాడి ఆరోగ్య విషయం చూసుకోవాలి, బావకి ఎప్పుడూ క్యాంపులు, అది ఎలా వస్తుంది అన్నాడు రామారావు. పోనీ అత్తయ్య గారు వాళ్ళని అక్కడ దింపుతాము, ఇక్కడ చేసినట్టే వంట వరపులో అత్తయ్య గారు సహాయం చేస్తారు. పెళ్ళి అనేది మళ్ళీ మళ్ళీ వచ్చే వేడుక కాదు కదా, నాకు ఒక కుటుంబం, తల్లిదండ్రులు, తోబుట్టువులు ఉంటారు, మనం రావాలని వాళ్ళు మాత్రం కోరుకోరా అన్నది. ఏమో జానకి, ఇదంతా ఏ పనిలా కనిపించట్లేదు అని ఏ నిర్ణయమో చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు రామారావు. మధ్యాహ్నం లంచ్ తినకుండా బాక్స్లో కెలుపుతున్న జానకిని, మళ్ళీ ఏమైంది జానకి, ఈసారి ఏం ఖర్చు పట్టుకొచ్చాడు మీ ఆయన అంది వనజ. చెల్లెలి పెళ్లి విషయం, కుడితిలో పడ్డ ఇలకలాంటి తన మధ్యతరగతి జీవితం, అందులోని నిస్సహాయతలు చెప్పి, మా ఇద్దరినీ పెళ్లిలో చక్కగా సీతారాముల్లాగా ఆదర్శ దాంపత్యంతో 100 ఏళ్ళు పచ్చగా బతకండి, పేర్లు కూడా చక్కగా కలిశాయి అని పురోహితుడు ఇతర బంధువులు దీవిస్తే నిజంగానే అలా ఆదర్శంగా బతకచ్చు అని అనుకున్నాను. కానీ మనబోటి మధ్యతరగతి జీవులకి అది సాధ్యమా? ఆ సీతారాములంటే రాజులు, దేనికి వెతుక్కోనక్కర్లేకుండా చేతిలో పుష్కరంగా సిరి సంపదలు, అవసరాలని చంపుకొని బతకనక్కర్లేదు. ఇంకోటి కూడా ఉన్నది వారి విషయంలో, గమనించావా, సీతాదేవికి వీళ్ల మీద ఆధారపడిన ఆడపడుచులు లేరు. అత్తమామలు ఉన్నా నాలాగా ఒక్కరే భరించనక్కర్లేదు. ఇంకా 3 తమ్ముళ్ళు ఉన్నారు, వారి బాధ్యతలు అంటూ ఇంటికే పరిమితం అవనక్కర్లేదు. ఇంటికి దూరంగా ఎవరికి జవాబుదారి కాకుండా అడవిలో వారికి నచ్చినట్టు బతికారు. ఇక పిల్లల విషయానికి వస్తే వారిని ఇద్దరూ కలిసి పెంచలేదు. వారి చదువు సంధ్యల విషయంలో సీతాదేవిదే తుది నిర్ణయం. వారిని పెంచి ప్రయోజకులని చేశాక తండ్రి వారి జీవితాల్లో ప్రవేశించాడు. కనుక భార్యాభర్తల మధ్య ఏ రకమైన ఘర్షణకి తావే లేదు. పెంచి పెద్ద చేసిన తల్లికి సేవలు చేసే అవసరమే వారికి పడలేదు. తల్లిదండ్రుల్లో ఎవరు ముఖ్యం, ఎవరి మాటను మన్నించాలి అనే ప్రస్తావనే రాలేదు. వాళ్ళిద్దరి మధ్యలో అసలు మనస్పర్ధలకు కానీ ఘర్షణలకు కానీ అవకాశమే లేదు. ఇన్ని తేడాలున్న కలికాలపు మధ్యతరగతి భార్యాభర్తల్ని సీతారాముల్లా ఆదర్శంగా జీవించండి అని దీవిస్తే ఏమిటర్థం? అసలు అది సాధ్యమేనా? ఏ ఇబ్బంది లేకుండా అనుకున్నవన్నీ అందుబాటులోకి రాగలిగితే అప్పుడు ఆదర్శాలు సాగుతాయా? అవునా అంది జానకి చిన్నపుచ్చుకున్న మొహంతో. ఎక్కడ ఉన్నా వీరి మనసెరిగి వారు, వారికి నచ్చినట్టు వీరు బతుకుతూ వివాహేతర సంబంధాలకి పోకుండా ఉన్నంతలో పొరపచ్చాలు లేకుండా బతకమని ఆ దీవెనకి అర్థం అంతే అన్నది వనజ వాతావరణాన్ని తెలియపరచడానికి. ఏమోనే, ప్రతి చిన్నదానికి సంఘర్షణకి లోనవుతున్న మనసుతో సరిగ్గా ఆలోచించలేకపోతున్నానేమో. నేనేనా మధ్యతరగతులందరి దంపతుల పరిస్థితి ఇదే, భర్త చెప్పటం, భార్య ఆయన్ని అనుసరించడంలో సరిపోతుంది అనిపిస్తుంటుంది. ఏదో అసంతృప్తి, నిరాశతో మనశ్శాంతి ఉండట్లేదు అంది జానకి. మీ అత్తగారితో మీ చెల్లి పెళ్లి విషయం చెప్పి వారి సహాయం అడుగు, ఆవిడ అర్థం చేసుకోవచ్చు కదా. తల్లిని అడగడానికి మీ ఆయన మొహమాట పడచ్చు, కానీ రెండు కుటుంబాల మధ్య సంబంధాలు ఆరోగ్యంగా కొనసాగాలంటే వారి మధ్య అవగాహన అవసరం. అదే చెప్పి ఆవిడ సలహా తీసుకో అంది వనజ అనుభవజ్ఞురాలిగా. వనజ చెప్పిన సలహా నచ్చిన జానకి అత్తగారితో తన చెల్లి పెళ్లి విషయం చెప్పి వారం రోజుల పాటు వాసంతి వాళ్ళ ఇంటికి వెళ్తే బాగుంటుంది అని సామర్థ్యంగా అడిగింది. దానికి, నువ్వంత మొహమాట పట్టం ఎందుకు, మా వాడు అలాగే అంటాడు, నువ్వేం బెంగపడకు. నేను కూడా రమేష్కి ఆపరేషన్ అయినప్పటి నుంచి దాని దగ్గరికి వెళ్ళి 4 రోజులు ఉండి వద్దాం అనుకుంటున్నాను, నువ్వు వచ్చాక మళ్ళీ వస్తాం అని వెన్ను తట్టి పంపించారు జానకి అత్తగారు. సమస్య తేలికగా పరిష్కారమైనందుకు గుండెల నిండా తృప్తిగా గాలి పీల్చుకుంది. తను ముందుగా పుట్టింటికి వెళ్లే ప్లాన్ చేసి భర్తని ఆ టైంకి రమ్మని చెప్పి బయలుదేరింది. ఊహించుకుంటే ఏ సమస్య అయినా భయపడుతుంది, నిరుత్సాహపరుస్తుంది. సులువైన పరిష్కారం ఉన్నా ఆ సమయానికి అటువైపు అడుగులు వెయ్యనివ్వదు. భర్త కలిసి రాకపోతే తనలో తనే మదనపడే బదులు పెద్దవారైన అత్తమామలతో బేషరదుగా చర్చించడం మంచిది అని అర్థం చేసుకోగలిగినందుకు అలాంటి సలహా ఇచ్చిన స్నేహితురాలికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నది. శుభం. మరిన్ని మంచి తెలుగు కథల కోసం మన తెలుగు కథలు .com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.